హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 9వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇప్పటివరకు మనం చూసాము బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు. ఈరోజు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు ముగుస్తాయి ఈరోజు శ్లోకాలతో. సో మనము ఈరోజు దేని గురించి ప్రార్థిస్తున్నాడు, వినిపించుకుంటున్నాడు బ్రహ్మదేవుడు భగవంతుడికి గర్భోదాక్ష విష్ణుకి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఇది మన భక్తి జీవితానికి ఎంతో 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 ఉపయోగకరం, ప్రాక్టికల్, మన నిజ జీవితంలో ప్రతిరోజు మనకు కావాల్సిందన్నమాట ప్రార్థన, మనం చేసుకోవాల్సింది భగవంతుడికి. సో మనం అవి ఆరంభించాం. ముందు మనము బంగళాచరణ చేసుకుని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాఖయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 22వ శ్లోకం నుంచి చూడబోతున్నాము. ఈరోజు ప్రార్థనలో మొదటి 4 శ్లోకాలు అంటే 22, 23, 24, 25 ఈ 4 శ్లోకాలు 4 విషయాల గురించి మనం చూస్తాము. బ్రహ్మదేవుడు నివేదనలు అర్పించుకుంటాడు భగవంతుడికి. ఇప్పుడు భగవంతుడి నుంచి ఏం కోరుకుంటున్నాడు బ్రహ్మదేవుడు? మొదటి శ్లోకంలో చూద్దాం ఈరోజు 22వ శ్లోకం. సోయం సమస్త జగతాం సుహృదేకాత్మా సత్వేన యన్మృడయే భగవాన్ భగేన తేనైవ మే దృశమను స్పృశతాదృతాహం శ్రక్ష్యామి పూర్వవదిదం ప్రణత ప్రియోసౌ. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, మీరు మీ దృష్టిని సారించి నాకు కృపను ప్రసాదించండి, నాకు శక్తిని ప్రసాదించండి. ఎలాగైతే నేను ముందు సృష్టి రచన చేశానో పూర్వం, పూర్వవద్ ఇదం, ఇదే సృష్టి రచన, ఇటువంటి రచన నేను ముందు కూడా చేశాను కదా. ప్రతిరోజు బ్రహ్మదేవుడు లేవగానే సృష్టి రచన ఆరంభిస్తాడు, అవునా? డే అంతా ఆయన సృష్టి రచన చేస్తారు, మళ్ళీ రాత్రి అంతా ప్రళయం జరుగుతుంది అలా. సో మళ్ళీ ఇప్పుడు ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి రచన చేయాలి, మనకి అలా నాకు దానికి శక్తి సక్ష్యామి, నాకు దానికి కావాల్సిన సృష్టి రచన చేయడానికి కావాల్సిన శక్తిని మీరు నాకు సాధించుకుంటున్నారు. మీరు సుహృద్ అంటే మీరు చాలా మంచి, వాళ్ళు ఒక మంచి కోరే వ్యక్తి, వారి యొక్క పరమాత్మ రూపంలో ఉంటారు ప్రతి ఒక్కరి హృదయంలో. మీరు భగవంతుడు, మీరు కృపామయులు దయామయులు, నా పట్ల ప్రత్యేకంగా మీరు కృప చూపించాల్సిందే. ఎందుకు అంటే ప్రణత ప్రియోత్సవ్, నేను మీకు శరణాగతుడిని అయిపోయాను. ప్రణత అంటే నేను ఇప్పుడు మీకు శరణాగతుడిని అయిపోయాను, అందు కారణంగా మీకు చాలా ప్రియం కనుక. ఎందుకంటే ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో వారికి, వారు భగవంతుడికి చాలా ప్రియం, వాళ్ళకి తప్పకుండా భగవంతుడు స్పెషల్ దయ కృప అనేది తప్పకుండా చూపిస్తారు, చూపించాల్సిందే. అందుకే మీరు నాకు తప్పకుండా ఈ యొక్క శక్తిని ప్రసాదించాలి మీ సేవ చేసుకోవడం కోసం, నాకు మీ శక్తి అంటే మీ యొక్క ఈ విషయం అవసరమని. ఎందుకంటే మీకు అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, భగవాన్ భగేన, అన్ని భాగ్యాలు ఉన్న మీరు నాకు ఈ యొక్క శక్తిని ప్రసాదించే సామర్థ్యం ఉన్నది మీ ఒక్కరికే. ఎందుకంటే మనం చూసాము ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, భగవంతుడు అందరికీ శక్తిని ప్రసాదిస్తేనే వాళ్ళు వాళ్ళ కార్యాలు చేసుకోగలరు బ్రహ్మదేవుడితో సహా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బ్రహ్మదేవుడు ఎంతోమంది రకరకాల విషయాల్ని, వస్తువుల్ని ఆయన సృష్టిస్తాడు, శరీరాల్ని ఆయన సృష్టిస్తాడు, ఆయన నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉత్పన్నమవుతారు. అవునా? ఆధ్యాత్మిక పరంగా, భౌతిక పరంగా కూడా, లైక్ భౌతిక పరంగా మరీచి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆధ్యాత్మికగా నారదముని అటువంటి గొప్ప మహాభక్తుడు కూడా బ్రహ్మదేవుడి నుంచే ఉత్పన్నమయ్యేది. సో వీరందరినీ సృష్టించడం, ఇంకా చాలా సృష్టి రచన అవునా ఈ ఎలా జరుగుతుందనే విషయం అలాగ ముందొస్తుంది, అప్పుడు చూద్దామంట. అంటే నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో, నెక్స్ట్ డేస్లో, కమింగ్ డేస్లో. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ భగవంతుడికి శరణాగతుడు అయ్యాడు కనుక బ్రహ్మదేవుడు అంటున్నాడు, నాకు తప్పకుండా మీరు మీ కృపను ప్రసాదించండి అని, శక్తి ప్రసాదించండి, ముఖ్యంగా నన్ను ఎంపవర్ చేయండి అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఏదైనా పని చేయాలనుకున్న, భగవంతుడు సేవ చేయాలనుకున్న, దానికి భగవంతుడు మనకు శక్తిని ఇస్తేనే మనం భగవంతుడు సేవ చేయగలం. కానీ దానికి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మరి భగవంతుడు మనకి ఎప్పుడు శక్తిని ఇస్తాడు, మనకి ఎప్పుడు కృప చూపిస్తాడు అంటే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. బ్రహ్మదేవుడు చూపించేది ఏంటంటే ప్రాణత అంటే శరణాగతి అవ్వడం ద్వారా. సో కొంతమంది ఏంటంటే భగవంతుడికి శరణాగతులు అవ్వకుండానే భగవంతుడి కృప నాకు కావాలి, భగవంతుడు నాకు శక్తి ఇవ్వాలి, ఎందుకు నేను నా ఇష్టం వచ్చినవి చేసుకోవడానికి కార్యక్రమాలు. సో అలా భగవంతుడికి ఎవరైతే శరణాగతులు అవుతారో తప్పకుండా వారికి భగవంతుడు అదేవిధంగా ఆదరణ ప్రదానం చేసుకుంటారు. అసలు భగవంతుడికి శరణాగతి అవడం అంటే ఏంటి అంటే, ద సరెండర్డ్ సోల్ నోస్ నథింగ్ బట్ ద లార్డ్. భగవంతుడికి ఎవరైతే శరణాగతులు అవుతారో వారికి భగవంతుడు తర్వాతే ఏదైనా ఈ ప్రపంచంలో వారికి భగవంతుడికి శరణ అంటే ఏంటి, శరణం అంటే మీరే నాకు దిక్కు, మీరే నాకు అంటే వేరే నాకు ఇంకొకరు లేరు ఆధారం, మీరే నాకు ఆధారం, మీరే నాకు దిక్కు, నేను మీకు శరణాగతం అవుతున్నానంటే అది అలా అనమాట. కానీ ఇప్పుడు మనకి ఇంకా చాలా ఆధారాలు, శరణాలు ఉన్నాయనుకోండి. ఆల్రెడీ మనం డబ్బుల పైన కొంచెం ఆధారం పడున్నాం, ఇంకా మనము ఫ్యామిలీ మెంబర్స్ పైన ఆధారపడి ఉన్నాం, ఇంకా సమాజం పైన ఆధారపడి ఉన్నాం, ఇంకా గవర్నమెంట్ పైన ఆధారపడి ఉన్నాం, లేకపోతే ఇంకా ఇన్సూరెన్స్ పైన ఆధారపడి ఉన్నాం, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉన్నాం, హాస్పిటల్ మీద, డాక్టర్ల మీద, అందరి మీద ఆధారపడి ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ మరి భగవంతుడికి శరణాగతులు అవ్వడం కష్టమైపోతుంది. అండ్ మీరు అడగచ్చు, అదేంటి ప్రభుజీ మరి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మరి ఇవన్నిటిని మనం వీటన్నిటితో మనము డీల్ చేయాలి కదా, మరి మనము మరి ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళకూడదా అంటే హాస్పిటల్కి వెళ్తాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి కృప ఉంటేనే ఆ డాక్టర్ నయం చేయగలడు, లేకపోతే ఆ డాక్టర్ ఏమీ పీకలేడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విషయం మనకు స్ట్రాంగ్గా ఉండాలి. మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, మన దగ్గర మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉండొచ్చు మనతో పాటు, కానీ వాళ్ళందరూ కూడా మనకు ఎప్పుడు సహాయం చేయగలరు అంటే, ఏమైనా చేయగలరు మనకు అంటే, మనకి ఏమైనా ఆశ్రయం కానీ శరణం కానీ వాళ్ళు ఇవ్వగలరు అంటే అది భగవంతుడి కృప ఉంటేనే అనే విషయాన్ని మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. భగవంతుడు నాకు అవసరం లేదు, నా దగ్గర గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు, నాకు పెద్ద పెద్ద హాస్పిటల్లు నా పరిచయం ఉన్నాయి, సో నేను నాకేం కాదు, లేకపోతే నాకు పెద్ద పెద్ద పొలిటీషియన్ తెలుసు, నాకు ఆ రాజకీయ నేత తెలుసు, నాకు లేకపోతే అతను తెలుసు, ఈ సెలబ్రిటీ తెలుసు, ఆ సెలబ్రిటీ తెలుసు, లేకపోతే నా దగ్గర ఇంత ధనం ఉంది, నాకు ఇంత పవర్ ఉంది, నాకు ఇంత పలుకుబడి ఉంది, సో నాకు ఇంకా భగవంతుడు అవసరం లేదు, భగవంతుడు శరణం అవసరం లేదు అనేది మూర్ఖత్వం. సో మనము ఏదున్నా, మన దగ్గర ఎన్ని భౌతిక సదుపాయాలు ఉన్నా, మన దగ్గర ఎంత ధనం ఉన్నా, ఏదున్నా సరే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం భగవంతుడి యొక్క కృప ఉంటేనే, భగవంతుడి కృప ఉంటేనే మనకు అది మనం ఏదైనా చేయగలం, లేకపోతే మనం ఏం చేయలేం. సో డాక్టర్కి కూడా తెలివిని ప్రసాదించేది భగవంతుడే అవునా, ఎవరికైనా రాజకీయ నేత కానీ లేకపోతే ఎవరైనా సరే. సో ఎంతోమంది ఒక్కొక్కసారి బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటారు, బ్యాంకు దివాలా తీస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది ఒక రాజకీయ నాయకుడు నమ్ముకుంటారు, వాడు మోసం చేస్తాడు, లేకపోతే ఆ రాజకీయ నాయకుడు పవర్ ఉన్నంతసేపు, పవర్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేడు. ఒకసారి అలా ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసుకొని పెట్టుకుంటారు, ఇన్సూరెన్స్ కంపెనీ మూసేస్తుంది, మూతపడిపోతుంది. సో లేకపోతే అప్పుడప్పుడు ఫ్యామిలీ మెంబర్సే మనకు మోసం చేస్తారు, వదిలి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనము ఇవన్నీ ఏమంటే ఇవన్నీ సరైన ఆశ్రయం కాదనమాట. ఇవన్నిటికీ పట్ల మనం శరణాగతులు అవ్వకూడదు. సో మనం అన్నిటినీ కృష్ణుడితో సంబంధించే చూసుకోవాలి. సో కృష్ణుడి కృప ఉంటే మనకు ఆ కృష్ణుడి యొక్క కృప ఎవరి మాధ్యంతోనైనా మనకు రావచ్చు. మనకు మనం వారికి కృతజ్ఞతగా ఉంటాం. ఒకవేళ మనకు డాక్టర్ నయం చేశాడు అనుకోండి, మనకు రోగం, మనకి ఏదో వ్యాధి ఉంటే, సో మనం డాక్టర్కి కృతజ్ఞతతో ఉంటాం, ధన్యవాదాలు చెప్తాం, ఆయనకు కూడా ఫీజు పే చేస్తాం. కానీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే భగవంతుడు ఆయన కృప ఆయన పైన ప్రసాదించాడు కదా, బట్టే భగవంతుడు ఆ కృప వల్లనే ఆ డాక్టర్ నన్ను ఆ డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల నేను నయం కలిగానని కాగలిగానని లేకపోతే మనం కాలేమన్నమాట. ఎంతోమంది కొన్ని కొన్ని రోగాలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళు ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా కానీ వాళ్ళకి నయం కాదు, ఎన్ని డబ్బులు ఉన్నా వాళ్ళకి నయం కాదు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడికి శరణాగతం అవ్వడం అంటే, ఒక లైన్లో చెప్పేశారు ప్రభుపాల ద్వారా ఇక్కడ, ద సరెండర్డ్ సోల్ నోస్ నథింగ్ బట్ ద లార్డ్. అంటే ఆయన భగవంతుడి పైనే ఆయన తెలుసు. భగవంతుడు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా సాధ్యం. సో అందుకనే ఆయనకు అసాధ్యం అంటే ఏముండదు. సో మనకు అంత నమ్మకం ఉన్నప్పుడు భగవంతుడి పైన మనం శరణాగతులు అవ్వగలము. సో భగవంతుడికే మనకు మెయిన్ అసలైన దిక్కు అనే విషయం మనం అర్థం చేసుకొని ఆయనకు శరణాగతం అయినప్పుడు ఆయన కూడా ఆ విధంగానే మనతో ఆదాన ప్రదానం చేయగలడు. ఆయన చూస్తాడు మనం ఎంత భగవంతుడికి సరెండర్డ్. మనమన్నీ ఇంకా వేరే అన్ని మాకేం ఆధారం లేవు, మీరే ఆధారం అని ఎప్పుడు మీరు మొత్తం సంపూర్ణంగా సరెండర్ అవుతారు. చేతులు ఎత్తేస్తాం కదా సరెండర్లో, సరెండర్ అంటే చేతులు ఎత్తాం కదా మనం. సరెండర్ అంటే ఏంటంటే మనం ఇంకా చేతులు ఎత్తేస్తాం అన్నమాట. అప్పుడు అంటే ఇంకా నాకు ఇంకా వేరే ఏం లేదు, మీరే దిక్కు అదన్నమాట. సో ఆ విధమైన శరణాగతి, ఎంత లెవెల్లో మన శరణాగతి ఉంటే అలాగే భగవంతుడు మనతో పాటు ఆదరణ ప్రదానం చేస్తాడు అన్నమాట. ఏష ప్రపన్న వరదో రమయాత్మశక్త్యా యద్యత్ కరిష్యతి గృహీత గుణావతారః తస్మిన్ సవిక్రమమిదం సృజతోపి చేతో యుంజీత కర్మ శమలం చయతా విజహ్యాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేతో యుంజిత కర్మ శమలం. తో ఇక్కడ ఏం చెప్తున్నారు విజహ్యం, ఇక్కడ ఏమంటారంటే బ్రహ్మదేవుడు, నేను ఇప్పుడు మీరు నాకు ఎన్నో ఈ సృష్టి రచన కార్యక్రమంలో చెప్పారు, మీ యొక్క ఇప్పుడు మీ యొక్క శరణాగతుడిని అయ్యాను గనక మీ కృప ద్వారా నేను సృష్టి రచన చేయడం ఆరంభిస్తాను. ఎన్నో రకాల సృష్టి రచన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ సృష్టి పట్ల మనకు నాకు ఆసక్తి కలగవచ్చు. అందుకే నాకు ఆ సృష్టి పట్ల ఆసక్తి కలగకుండా, అలాగే నేను ఇంత పెద్ద సృష్టి చేశాను అనే భావన, ఆ యొక్క అహంకారం నా తల మీదకి ఎక్కకుండా నన్ను రక్షించండి అని భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు అంతరంగ శక్తిలో ద్వారానే ఆయన ఎప్పుడు నివసించి విలీలలు చేస్తూ ఉంటాడు, కనుక ఆయన ఎప్పుడు ఇటువంటి వాటి చేత ప్రభావితం కాడు. భౌతిక అహంకారం కానీ మూడు గుణాల యొక్క ప్రభావం ద్వారా భగవంతుడు ఎప్పుడు ప్రభావితం కాడు. కానీ ఒక జీవాత్మ అవ్వచ్చు. అందుకనే బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మనం ఈ బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. మొదటిది మనం ఎప్పుడైనా సరే భగవంతుడిని ప్రార్థించుకోవాలి. ఏం చేయాలన్నా, ఏ సేవ చేసుకోవాలన్నా కానీ మీ యొక్క అనుమతి, మీ యొక్క శక్తి మీరు నాకు ఇస్తేనే నేను ఆ సేవను చేసుకోగలను. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ సేవ చేసినా కానీ ఆ సమయంలో మనం ఇది గుర్తుంచుకోవాలి, భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడని. అంతేకాకుండా మనం చేసే సేవ, మనం చేసే ఈ భౌతిక విషయాల పట్ల, భౌతిక ఇప్పుడు సేవ చేస్తున్నప్పుడు ఏదో భౌతిక వస్తువులతో కానీ, భౌతిక మనుషులతో కానీ, భౌతిక విషయాలతో కానీ మనము యుక్తమై ఉంటాం. కానీ వాటి పట్ల మనం ఆసక్తి కాకూడదు. ఇప్పుడు అందుకే బ్రహ్మదేవుడు ఉంటాడు, నేను సృష్టి రచించి దాని పట్ల నేను ఆసక్తిని పెంపొందించుకోకూడదు, దాని చేత ప్రభావితం అవ్వకూడదు ఆసక్తితో. ఒకసారి కొంతమంది వాళ్ళు తయారు చేసిన దాని మీద ఎంతో ఆసక్తి ఉంటుంది, ఆసక్తి పెంచుకుంటారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టాను, లేకపోతే ఈ కష్టపడి భౌతిక ఏదైనా ఆసక్తి పెంచుకుంటారు. చాలా మమకారం, ఆసక్తి అనేది బాగా పెరిగిపోతుంది అన్నమాట. ఏ భౌతిక విషయాలు, వస్తువుల పైన వారు ఎక్కువగా సమయాన్ని కానీ వారి యొక్క డబ్బుని కానీ ఖర్చు పెడతారు, వాళ్ళ యొక్క తెలివిని కానీ, బుద్ధిని కానీ, చేతనని కానీ ఎక్కువ దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు అంటాడు, నేను ఎప్పుడు ఏ భౌతిక విషయాలు, వస్తువులు, ఏ సృష్టి పట్ల నేను ఆసక్తుడు కాకూడదు, అలాగే నేను అహంకారంతో కూడా ప్రభావితం కాకూడదు. నేను పెద్ద గొప్ప సృష్టికర్త, నేను ఎంత చేశానో, నేను ఎంత గొప్ప అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి చాలామంది ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా గొప్ప కార్యం చేస్తే నేనే చేశాను అతను నేనే గొప్ప, చాలా గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళు దాంతో వాళ్ళ ద్వారానే అయ్యింది అది, కానీ భగవంతుడి కృప ద్వారానే అయ్యింది. మనం ఏదైనా చేయగలిగితే అది భగవంతుడి కృప ద్వారానే. అందుకే మనం భగవంతుడి కృతజ్ఞతగా ఉండాలన్నమాట. అలా ఇంటి భావనతోనే ఉండేలా నన్ను దీవించండి అని ఇక్కడ భగవంతుడితో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అలా అహంకార లేకుండా నమ్రత భావనతో భగవంతుడిని భక్తి చేసుకుంటాడో, సేవ చేసుకుంటాడో, అటువంటి వాడు భగవంతుడికి ఎంతో ప్రియం అని ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాశారనమాట. ఎందుకంటే మూర్ఖులే వ్యక్తులు, వాళ్ళు ఎప్పుడు ఏ జరిగినా నేనే, ఏదైనా మంచి జరిగి కొంతమంది ఉంటారండి, ఏదైనా మంచి గొప్ప ఏమైనా జరిగిందనుకోండి వాళ్ళ ద్వారా నేనే నేనే అని చెప్తారు. నేనే చేశాను, నేనే చేశాను, అంతా నేనే చేశాను, అంతా నా తెలివే, నా బుద్ధి ద్వారా జరిగింది అని. అదే ఒకవేళ ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకోండి, వెంటనే అతను అతని కారణంగా ఈ తప్పు జరిగింది, నా అథారిటీ కారణంగా కానీ లేకపోతే గురువుల పైన భగవంతుడి పైన నిందించేస్తారు. నేనేం చేస్తాను, నా గురువు నాకు ఇది ఇవ్వలేదు, లేకపోతే భగవంతుడు నాకు కృపనివ్వలేదు, లేకపోతే ఏదో ఒకటి అన్నమాట, వేరే భక్తుల పైన భగవంతుడిని కూడా ఎవరినైనా నిందించేస్తారు. వాళ్ళు మాత్రం వాళ్ళు చేసిన తప్పుని స్వీకరించారనమాట, పక్కోడి మీద రుద్దేస్తారు, పక్కోడి మీద తోసేస్తారు అని. ఏదైనా మంచి జరిగితే మాత్రం నేనే చేశాను, నేనే చేశాను. సో ఇలాంటి భావన అనేది, ఇదంతా అహంకారంతో కూడుకున్న వ్యక్తులు ప్రదర్శించే భావన అనమాట. ఎందుకంటే అహంకారం ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి కష్టం అనమాట, నేను తప్పు చేశానని స్వీకరించడమే చాలా కష్టం. అలా ఇంకా వాళ్ళు ఎప్పుడు నేనే అన్ని చేశాను, సరే ఏదైనా కరెక్ట్ అయితే అది నాదే గొప్పతనం, భగవంతుడికి వాళ్ళు గొప్పతనాన్ని ఇవ్వరనమాట. భగవంతుడికి కానీ వేరే వైష్ణవులకు కానీ గురువు కానీ వారి యొక్క కృప వల్ల జరిగిందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. మీరు మామూలుగా సాధారణంగా బయట చూస్తూ ఉంటారు జనాలైతే, వాళ్ళకి ఇలాగో ఇదే ఫిలాసఫీ. కానీ భక్తుల మధ్య కూడా ఒకసారి ఇలా జరుగుతుంది. అందుకనే భక్తులు మనం భక్తి చేసుకున్నప్పుడు కూడా ఈ జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఈ భౌతిక చేతనతో మనం ప్రభావితం కాకుండా ఉండాలి. సో ప్రతి విషయానికి మనం భగవంతుడికి ప్రార్థన చేసుకోవాలి. నాభిహృదాదిహ సతోంబసియస్య పుంసో విజ్ఞాన శక్తిరహమాసమనంత శక్తే రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే మారిరీశీతనగమస్య గిరాం విసర్గ. సో ఇక్కడ మారీరిశీష్ట అని చెప్పారు కదా, అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ ప్రార్థన ఏంటంటే, ఇక్కడ భగవంతుడికి ప్రార్థన చేసుకుంటున్నారంటే, నేను మీ ఇక్కడ మీరు చెప్పిన ఈ భౌతిక ఇప్పుడు ఈ సేవ, కానీ ఈ సేవలో ఏంటంటే సృష్టి రచన అంటే ఎన్నో భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక సృష్టి చేసి అందులో నిమగ్నం అయిపోయినప్పుడు ఆ భౌతిక కార్యాల్లో మీ సేవనే, కానీ భౌతికంతో ఎక్కువగా కూడుకున్న సేవ ఇక్కడ, అవునా, సృష్టి రచన సేవ. సో ఈ సేవలో నేను ఎప్పుడు మీ యొక్క వేద వాక్యాలు అనుసరంగానే నేను నా జీవితాన్ని జీవించాలి, ఎక్కడ నేను దారి తప్పకుండా అంటే నా స్పిరిచువల్ ప్రోగ్రెస్, నా స్పిరిచువల్ పాత్ ఇక్కడ ఎప్పుడు నిగమస్య గిరాం, ఈ వేద వాక్యాల చేతనే నా చేతన మరియు సౌండ్ వైబ్రేషన్, మనం ఎప్పుడు ఈ శబ్ద ఈ యొక్క వేద వాక్యాల డైరెక్షన్లోనే నేను ఎప్పుడు మార్గదర్శనంలోనే నేను ఎప్పుడు ఇక్కడ కార్యాలు నిర్వహిస్తూ ఉండాలి, నేను ఎప్పుడు దారి తప్పకూడదు, నేను ఈ వేద వాక్యాలు కానీ మీరు ఇచ్చిన జ్ఞానం అనుసారంగానే నేను చేసే విధంగా మొత్తం నా సేవని చూడండి, నేను ఎప్పుడు మధ్యలో ట్రాక్ అవుట్ ఆఫ్ ట్రాక్ అవ్వకుండా నన్ను కాపాడండి అని భగవంతుడిని కోరుకుంటున్నారు. ఎందుకంటే నేను మీ నుంచే సృష్టి, మీ నుంచే నేను సృష్టిపబడ్డాను మీ యొక్క నాభి నుంచే. అలాగే ఇప్పుడు మీరు ఈ రకరకాల సృష్టి కార్యాల్లో నన్ను పెట్టారు, సో అందుకనే వీటి ద్వారా నేను ప్రభావితమై మన స్పిరిచువల్ పాత్ర నుంచి ఎప్పుడు డైవర్ట్ కావద్దు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా నా ఆధ్యాత్మిక జీవితాన్ని సంరక్షణ కోసం భగవంతుడికి బ్రహ్మదేవుడు ప్రార్థన చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రార్థన, ఎందుకంటే బ్రహ్మదేవుడు అంత గొప్ప వ్యక్తే, అందరు ఎంతో సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడు కానీ వైష్ణవుడు కానీ భక్తుడు భగవంతుడికి ఆయన ఇలా కోరుకుంటున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి మనకి ఇది ఎంత ఇంపార్టెంట్. ఎప్పుడు మనం అనుకోకూడదు నేను చాలా పెద్ద భక్తుడిని అయిపోయాను ఇంకా నాకేం కాదు, నేను ఎప్పుడు ప్రభావితం కాను మాయా చేత కానీ, ఎప్పుడు నేను పతనం అయిపోను అని ఎప్పుడు ఊహించుకోకూడదు, ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ ఫర్ వన్ అండ్ ఆల్ ఇన్ ద స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రభుపాల రాశారు. ఇది ఒక వార్నింగ్ మనకి. బ్రహ్మదేవుడు కూడా ప్రార్థన చేసుకుంటాను నేను ఎప్పుడు నా జీవితం ఆధ్యాత్మిక జీవితం నుంచి పతనం కాకూడదు అని. సో అటువంటిది మనం ఎంత. సో అందుకని మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. మనం ఎలాగైనా భక్తి మార్గంలో నుంచి ఎప్పుడు పతనం కాకూడదని. ఎందుకంటే మనం మీరు చూస్తూ ఉండొచ్చు మీ జీవితంలో కూడా కొంతమంది ఎవరైతే భక్తి చేస్తున్నారు ఇస్కాన్లో చాలామంది ఉన్నారు కదా, ఎంతోమంది వస్తారు, కొంతమంది ఒకరు వచ్చి ఒక రోజులో వెళ్ళిపోతాడు, ఒకరోజు ఒక కొంతమంది వారం తర్వాత వెళ్ళిపోతారు భక్తి చేసుకొని, కొంతమంది సంవత్సరం తర్వాత భక్తి చేసుకొని వెళ్ళిపోతారు, కొంతమంది 2-3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు, కొంతమంది 5 సంవత్సరాల తర్వాత భక్తి జీవితం నుంచి పతనం అయిపోతారు, కొంతమంది 10 సంవత్సరాల తర్వాత, కొంతమంది 20 సంవత్సరాల తర్వాత, కొంతమంది 30 సంవత్సరాలు భక్తి జీవితం చేసుకొని కూడా పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకనే ఇది చాలా 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 జాగ్రత్త పడాల్సిన విషయం. మనం ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ మాయా అనేది చాలా ప్రభావితమైంది, దాని ప్రభావానికి గురయ్యి 3 గుణాల ప్రభావానికి గురయ్యి ఎప్పుడు మనం భక్తి జీవితాన్ని త్యజించకూడదు. దానికోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఈ భక్తి జీవితం అనేది ఇదేంటంటే ఒక కత్తి మీద నడవడం అన్నమాట. ఒక కత్తి మీద నడిచారనుకోండి కొంచెం అటు ఇటు అయిందంటే మీకు కాలు తెగిపోతుంది, అలా అనమాట. చాలా జాగ్రత్తగా నడవాలి. ఎంతో ఈజీ అయినా చాలా సూక్ష్మం అన్నమాట. వాకింగ్ ఆన్ ద రేజర్ షార్ప్ షార్ప్ అండ్ రేజర్. అందుకని చైతన్య మహాప్రభు కూడా తన యొక్క అనుయాయులకి ఎప్పుడైతే ఈ యొక్క ప్రచార కార్యాలను అప్పజెప్పారో ఆయన వాళ్ళకి సంరక్షణను కూడా వాళ్ళు ప్రదానం చేశారన్నమాట చైతన్య మహాప్రభులు. సో అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమాత్రం కొద్దిగానే మనము ఇనటెంటివ్, మనము కొంచెం ధ్యానం అటు ఇటు అయిపోయిందంటే అంతే, ఇంకా మన భక్తి యుతం హరే కృష్ణ.
సోసావద్రకరుణో భగవాన్ వివృద్ధ ప్రేమస్మితేన నయనాంబురుహం విజృంభన్ ఉత్తాయ విశ్వవిజయాయ చ నో విషాదం మాధ్యాగిరాపనయతాత్ పురుషః పురాణః.
తో ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ప్రార్థనలో ఇప్పుడు చేసుకుంటున్నారు లాస్ట్గా, ఇది లాస్ట్ శ్లోకం అనుకోండి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనల్లో. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని శ్లోకాలు ఉన్నాయి చూద్దాం, సింపుల్ అవి. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే మీరు పురుష పురాణ, అందరికన్నా పురాణమైన పురుషులు మీరు, గర్భోదాక్ష విష్ణు. నేను మీకు ప్రార్థించుకునేది ఏంటంటే మీరు అందరికన్నా పురాణ, మీరే అందరికన్నా గొప్ప. సో మీ యొక్క మీరు ఎంతో కృపామయులు, మీ యొక్క దర్శనం మాకు కలిగింది. ఇప్పుడు మీ యొక్క మీరు కళ్ళతో మీరు కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి మీ యొక్క చిరునవ్వుతో అలాగే మీ వాక్యాలతో మాకు మార్గదర్శనం చేసి మాకు ఆశ్వాసాన్ని ఇస్తే నాకు నేను ఏమైనా చేయగలను. సో అందుకని నా యొక్క ఈ యొక్క టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ వ్యాకులత కానీ అంతా వెళ్ళిపోతుంది, దూరం చేయండి. సో నా యొక్క ఈ బాధని అర్థం చేసుకొని నా యొక్క చింతని దూరం చేయండి, ఆ విధంగా మీరు నాకు మార్గదర్శనం చేయండి వాక్యాల ద్వారా. సో భగవంతుడిని ఇప్పుడు ఆయన మార్గదర్శనం గురించి మీరు చెప్పండి నాకు, మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటనేది మీరు మీ యొక్క వాక్యాల ద్వారా నాకు ఆశ్వాసాన్ని ఇవ్వండి, నేను చేయగలను, నాకు నేను ఏం చేయాలి, సృష్టి రచన ఎలా చేయాలనే విషయాన్ని. సో ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు. అందుకే ఈ భగవంతుడి యొక్క పొజిషన్ అనేది చాలా ఉన్నతమైంది అన్నమాట. జీవాత్మ ఇంకా భగవంతుడి యొక్క పొజిషను చాలా డిఫరెంట్. భగవంతుడిది ఏంటంటే ఎప్పుడైనా ప్రిడామినేటెడ్, ఇక్కడ రాశారు మనకి, సారీ ప్రిడామినేటర్, భగవంతుడు వచ్చేసి ప్రిడామినేటర్. జీవాత్మ ఎప్పుడు ప్రిడామినేటెడ్ అంటే భగవంతుడు భోక్త, మనం ఎప్పుడు మనం భోగించబడేవాళ్ళం. శక్తి భగవంతుడి యొక్క శక్తి, మనము తటస్థ శక్తిలోనే, భగవంతుడు శక్తిమాన్. సో అన్ని శక్తులు కూడా భగవంతుడి నుంచి ఉత్పన్నమైనవి, భగవంతుడికి సేవ చేసుకోవడానికి, భగవంతుడికి ఆనందాన్ని ప్రసారం చేయడానికి. సో మనం కూడా భగవంతుడికి ఆనందం ప్రదానం చేయడానికి మనం ఉత్పన్నమయ్యాం, మన సృష్టి భగవంతుడికి ఆనందాన్ని ప్రదానం చేయడానికి, తద్వారా మనం ఆనందాన్ని అనుభవించగలం. ఇది సృష్టి, ఇదే రహస్యం, సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్. ఆనందం పొందడానికి రహస్యం ఏంటంటే, ఆనందం ఎక్కడుంది అంటే భగవంతుడికి ఆనందం ప్రదానం చేయడంలో మన ఆనందం ఉందంట. అందుకనే ఇక్కడ భగవంతుడు చేసే రాసలీల కూడా అందులో భగవంతుడు భోక్త. సో మిగతా గోపి వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఆనందం ప్రదానం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇది భౌతిక ఆనందం కాదు, వాళ్ళకి భౌతిక శరీరాలు లేవు, భగవంతుడికి భౌతిక శరీరం లేదు. ఇక్కడ ఒక స్త్రీ పురుషుడు అనుభవించే ఆనందం ఏంటంటే భౌతిక దేహంతో సంబంధించింది. దాంతో అక్కడ పురుషుడు అనుకుంటాడు నేను స్త్రీని భోగించే ఆనందాన్ని అనుభవిస్తాను, ఆ స్త్రీ అనుకుంటుంది నేను పురుషుడిని
తో సంభోగం చేసి నేను ఆనందాన్ని అనుభవిస్తాను భోగించి. సో ఈ విధంగా భోగ వృత్తితో కూడుకున్న ఆనందం కాదనమాట, ఎందుకంటే ఇక్కడ భౌతిక శరీరం లేదు ఆనందం, అక్కడ భోగవృత్తి అంతా భౌతిక శరీరానికి సంబంధించింది మాత్రమే. సో ఇక్కడ ఇది ఒక కృష్ణుడు గోపుల మధ్య జరిగే రాసలీల అనేది ఒక స్త్రీ పురుషుడు వ్యవహారం, సాధారణ స్త్రీ పురుషుడు యొక్క వ్యవహారం లాంటిది కాదనమాట, ఎందుకంటే అక్కడ భగవంతుడు భోక్త, ఆయన ఆధ్యాత్మికుడు. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు శక్తిమాన్, గోపిలు శక్తి, కానీ ఇప్పుడు స్త్రీ పురుషుల్లో స్త్రీ కూడా శక్తియే, పురుషుడు కూడా శక్తియే, ఒక శక్తి ఇంకో శక్తి ఇద్దరు భోగించుకోలేవు అనమాట. యాక్చువల్లీ అది ఏ భోగించుకునే ఏదైతే జరుగుతుందో అంతా మోహమాయ అంతే. అందుకని ఎవరైతే ఎప్పటి వరకు కామవాసనతో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు భగవంతుడు యొక్క రాసలీలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మనం వినొచ్చు ఎన్నో ఫిలాసఫికల్ విషయాలు అంటే తత్వాలు, మనం ఇప్పుడు సిద్ధాంతం పురంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అంతే, కానీ మనం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఎప్పటి వరకు అయితే మనకు కామవాసన ఉంటుందో అప్పటి వరకు మనం అర్థం చేసుకోలేము. అందుకే ఈ విషయంలో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం చూసాం ఈరోజు బ్రహ్మదేవుడు యొక్క ప్రార్థనలో ముఖ్యంగా నాలుగు విషయాల గురించి బ్రహ్మదేవుడు ప్రార్థించుకున్నారు. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆయనకు శక్తి ప్రసాదించమని, రెండవది వచ్చేసి ఆయనను అహంకారం నుంచి ఈ భౌతిక ఆసక్తి నుంచి రక్షించమని, అలాగే మూడవది వచ్చేసి ఆయనను ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవితం నుంచి కానీ సరైన మార్గంలో అనుసరించడం నుంచి ఎప్పుడు మార్గాన్ని తప్పకుండా ఉండేట్టుగా రక్షించమని, ఇప్పుడు మార్గదర్శనం తన వాక్యాలతో మార్గదర్శనం చేయమని ఇప్పుడు ప్రార్థించుకొని ఇంకా బ్రహ్మదేవుడు ఇక్కడ ఆపేశాడు ఆయన ప్రార్థనలు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు భగవంతుడు నాకు ఏవో సూచనలు కానీ మార్గదర్శనం కానీ ఇస్తాడు అని. సో ఇప్పుడు భగవంతుడు నెక్స్ట్ మాట్లాడబోతున్నాడు బ్రహ్మదేవుడితో, కానీ దానికన్నా ముందు మైత్రే ముని బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనని కంక్లూడ్ చేసి కంక్లూషన్ చెప్తున్నారు ఇక్కడ విదురుడికి. మైత్రే ఉవాచ స్వసంభవం నిశమ్యైవం తపో విద్యా సమాధిభి యావన్ మనోవచస్తుత్వా విరరామస్స కిన్నవత్. ఇక్కడ మైత్రే ముని అంటున్నాడు, హే విదుర్, ఈ విధంగా బ్రహ్మదేవుడు తను ఎక్కడి నుంచి ఆవిర్భవించాడో ఆ విషయం తెలుసుకున్న తర్వాత, గర్భదాక్ష విషయం దర్శించుకున్న తర్వాత భగవంతుడికి తన యొక్క కృప కోసం, భగవంతుడి కృప కోసం తన తెలివికి బుద్ధికి ఎంత వీలైతే అంత ఆలోచించి మంచి మంచి వాక్యాలతో భగవంతుడిని ప్రార్థించుకున్నాడు, నివేదన అర్పణ ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా దీని తర్వాత ఇంకా అలసిపోయాడు బ్రహ్మదేవుడు, కానీ ఇంకా ఆయన ఒక వ్యాకులత ఉంది. ఇప్పుడు భగవంతుడి యొక్క వాక్యాలను వినాలనుకుంటున్నాడు, అందుకనే ఆయన ఇప్పుడు ఇంకా సైలెంట్ అయిపోయాడు బ్రహ్మదేవుడు. దీని తర్వాత ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ విధంగా బ్రహ్మదేవుడు మన సాంప్రదాయంలోకి ఆచార్య, మన బ్రహ్మ సాంప్రదాయం బ్రహ్మదేవుడు. సో మన పరంపరలో ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు, ఆధ్యాత్మిక గురువు. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఒక గురువు, లోపల నుంచి బయట నుంచి భగవంతుడు ఇలా గురువు రూపంలో మనకి ప్రతినిధి, గురువు వచ్చేసి ప్రతినిధి భగవంతుడికి. సో ఆ భగవంతుడు మనకి మార్గదర్శనం చేస్తారనమాట గురువు ద్వారా. సో కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు మొదటి జీవి కనుక ఆయనకు పైన ఇంకెవరు ఏ జీవి లేరు, ఏ జీవాత్మ కానీ శుద్ధ భక్తులు లేరనమాట అక్కడ సృష్టిలో. సో భగవంతుడు స్వయంగా ఇక్కడ బ్రహ్మదేవుడికి మార్గదర్శనం చేస్తున్నారు అందుకని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఇలా మనకు పరంపరలో ఉంటేనే మనము మన గురువు, మనకు ఎవరైనా ఆధ్యాత్మిక గురువు ఉంటేనే అప్పుడే మనము కూడా ఇంకొకరికి పరంపరలో ఉండి ఇంకొకరికి మార్గదర్శనం చేయగలం, లేకపోతే చేయలేము అనమాట. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడికి ఏంటంటే ఆయనకి ఇంకా డైరెక్ట్ భగవంతుడే ఆయన గురువు. సో ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అతాభిప్రేతం అన్వీక్ష్య బ్రహ్మనో మధుసూదన విషన్న చేతసం తేన కల్ప వ్యతీకరాంబస లోక సంస్థాన విజ్ఞాన ఆత్మన పరికిధ్యతే తం ఆహాగాదయావాచ కష్మలం శమయన్నివ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా బ్రహ్మదేవుడిని చూశాడంట భగవంతుడు ఎంతో వ్యాకులతతో. ఏ ప్రార్థనలన్నీ విని భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క ఉద్దేశం, ఆయన చేతన, ఆయన మనోభావాలు అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడిని, అలా చింతిస్తూ ఉన్న బ్రహ్మదేవుడిని చూసి ఇప్పుడు ఆయన చింత వ్యాకులత అంతా తొలగిపోయే విధంగా, ఏమైనా మోహమాయ ఉంటే ఆ ప్రభావం కూడా అంతా తొలగిపోయే విధంగా ఇప్పుడు భగవంతుడు కొన్ని వాక్యాలు బ్రహ్మదేవుడికి చేయబోతున్నాడు. అవేం వాక్యాలు అనేవి మనము వచ్చే శ్లోకం నుంచి రేపు చూద్దామంట. కానీ ఇక్కడ పొరపట్లో ఒక మంచి పాయింట్ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. ఇలా ఎప్పుడైనా మనము రకరకాల అనర్థాలు మోహమాయకి మనం ప్రభావితం అవుతాం, మాయకి అప్పుడప్పుడు. ఎందుకు అంటే ఇదంతా మూడు గుణాలు ద్వారా మాయ ప్రభావితం చేస్తుంది. రకరకాల చేతనలు, రకరకాల విషయాలు సృష్టిస్తుంది మాయ. ఈ మాయ వచ్చేసి అంటే మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, మూడు గుణాలు మిక్స్ అయ్యి మూడు కలర్లు ఎలా మిక్స్ అయ్యి కొత్త కలర్ వస్తుందో, మీరు రకరకాలుగా మూడు కలర్లను మిక్స్ చేసి రకరకాల కలర్లు, కొత్త కొత్త కలర్లు తెచ్చుకోవచ్చు. అలా ఈ మూడు గుణాలు మిక్సింగ్ జరగడం ద్వారా ఎన్నో రకరకాల గుణాలు ఉత్పన్నమవుతాయి. ఇంకా అలా మూడు మూడు నుంచి తొమ్మిది, తొమ్మిది తొమ్మిది నుంచి 81, అలా ఎన్నో మనకు అంతులేనన్ని మోహమాయ యొక్క గుణాలు, ప్రభావాలు, తద్వారా మోహమాయ చేసే విధానాలు అనేకం. దాన్ని లెక్కబట్టలేము అనమాట. ఆ విషయాలు ఇక్కడ రాశారు. అందుకనే భగవాన్ ఇక్కడ బ్రహ్మదేవుడు ఏంటంటే ఇలా ఒక్కొక్క జీవికి సరిపడే చేతన ప్రకారంగా ఒక్కొక్క శరీరాన్ని నిర్మితం చేయాలి. ఇంకా రకరకాల సృష్టి రచన రకరకాలు చేయాల్సింది. సో వీటన్నిటికీ ఇది కార్యం అనేది, బ్రహ్మదేవుడు చేసే కార్యం అనేది కూడా చాలా కష్టమైంది అనమాట. మొత్తం సృష్టి రచన అనేది చాలా ఈజీ విషయం కాదు అది. సో అందుకనే ఇక్కడ భగవంతుడి ఇలా ప్రార్థించుకుంటున్నాడు. భగవంతుడి కృప ఉండడం ద్వారానే బ్రహ్మదేవుడు ఇటువంటి సృష్టి రచన చేయగలిగాడు. సో ఎందుకంటే భగవంతుడి ఈ ప్రకృతిని చూసి, సృష్టిని చూసి చాలామంది అద్భుతంగా వర్ణిస్తారు. ఒక పువ్వును కానీ, ఒక జీవిని కానీ, ఒక పశువుని కానీ, ఒక పక్షిని కానీ ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. గొప్పగా ఎంత సుందరంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. కానీ అదంతా చేసింది బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క కృప ద్వారా. సో భగవంతుడు ఏమన్నాడు మరి బ్రహ్మదేవుడితో, భగవంతుడి యొక్క వాక్యాల్ని మనము రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే మన యొక్క చర్చను ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ, దండోత్నామాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ్. శీల ప్రభుపాద్ కీ జయ్. సమవేద గౌరభక్త వృంద కీ జయ్. నితాయ్ గోసితనాథ్ ప్రేమనంది. హరి హరి గోవి.